విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తవకమకరంతశ్రుతిహరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. చెప్పనందరూ కూడా ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమంతుడు మహావేగంగా ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉంటే ఆయనకి అలసట లేదు, కానీ చూస్తున్న సముద్రుని అలసట వచ్చింది. ఏమో ఎందుకైనా మంచిది, ఈయన ఏకధాటిని ఎగరలేడేమో, అలిసిపోతే ఏ సముద్రంలో అయినా పడిపోతాడేమో, లేక ఏకధాటిని ప్రయాణం చేయటం వల్ల లంకానగరానికి వెళ్ళాక ఆ లంకానగరంలో ఏ పని చేయలేక ఓ మూల పడుకుని నిద్రపోతాడేమో అని బంధువు అవ్వడం వల్ల, మహాత్ముడు అవ్వడం వల్ల సముద్రుడికి అనుమానం వచ్చింది. ఇక్కడ ఆత్మీయత చూపించాడు ఆయన. నిన్ను విరిగి మీద పడిన, అంటే ఆకాశం నెత్తి మీద పడిపోయినా కప్పు కూలిపోతున్నా కంగారు పడకుండా ఉంటే బతుకుతావు, కంగారు పడ్డావా గందరగోళం అయిపోతుంది. అందులో ప్రశాంతంగా ఉంటే ఎంతవాడైనా చిన్నవాడైనా పనిచేస్తాడు. హనుమంతుడి టెక్నిక్ అది. హనుమంతుడు ఎప్పుడు ప్రాణాపాయ స్థితిలో కూడా ఆత్మబలంతో ఉంటాడు. మనం రామాయణం కొన్ని లక్షల సార్లు వినడం కాకుండా హనుమంతుడిలో ఉన్న శక్తిని గ్రహించాలి. ఆయనకి ఒక్కొక్కసారి భయం కలిగింది. మనం ఇప్పుడు వింటాం ఎలాగో సుందరకాండలో కొంత, కానీ ఆ భయం లిప్తకాలమే ఉన్నది, ఎక్కువసేపు లేదు. అందుకే హనుమంతుడు సెట్ అయిపోయాడు అన్నమాట. అందులో మనకు ఆరోగ్య రహస్యం ఏమిటి ఎవరికైనా అంటే, ముందు ఆందోళన మానేయండి. ఆందోళన ఎప్పుడు వస్తుంది అంటే, చిన్న చిన్న పనులు కూడా చెయ్యగలమా లేదా, లేక ఇతరులు ఏమైనా అనుకుంటారా, లేకపోతే మనకున్న ఆర్థికమైన శక్తి సరిపోతుందా లేదా, ఈ బెంగ ఎప్పుడు ఉండకూడదట. అందులో ఒకడు ఏమైనా అనుకుంటాడేమో అని ఎంతకాలం బతుకుతారండి మీరు? అయ్య బాబాయ్, ఇలా అయితే వాళ్ళేమనుకుంటారు, ఇలా అయితే వీళ్ళేమంటారు అంటే అనేవాడు ఎప్పుడు అంటాడు. మేము పురాణం చెబుతున్నప్పుడు ఎవడో పొగుడుతాడని చెబుతామా? నేను పౌరాణికుండి కనుక నా బాధ్యత గురువుగా పురాణం చెప్పటమే. ఒకడు లైక్ చేశాడా, ఒకడు డిజలైక్ కొట్టాడా, ఇది నాకు అనవసరం. అందువల్ల నాకేం బెంగలేదు. అలాగే ఎవడన్నా పిలిచాడా, ఒకడు పిలవలేదా, డబ్బు వచ్చిందా రాలేదా, ఇవి ఎప్పుడైతే పట్టించుకోవడం లేదో అప్పుడు నీకు జబ్బు రాదు. ఈ కలియుగంలో ఎక్కువ మందికి గుండెకాయ లబ్ డబ్బు అనే దాంట్లో లబ్బు పోయి డబ్బు డబ్బు అని కొట్టుకోవడం వల్ల జబ్బు జబ్బు వచ్చి వాడు ఎందుకు పనికి కూడా గబ్బు కొట్టిపోతున్నాడు. ఈ డబ్బు పెద్ద సగం తగ్గితే జీవులు బాగుపడతారండి. ఈ డబ్బు అంటే కేవలం కట్ల. ఈ కట్టలు ఎంతకాలం సంపాదించి ఎంత బాగు చేసుకున్నా టుపుక్కుని పోతావు. అప్పుడు నిన్ను ఈ కట్టెల మీద వేసి తగలబెట్టారు ఇంట్లో వాళ్ళు కూడా. కట్టెల మీద వేస్తారు తప్ప, కట్టెల మీద పడుకోబెడతారు తప్ప, కట్టల మీద పడుకోబెట్టరు. 90 ఏళ్ళు వస్తాయి, 80 ఏళ్ళు వస్తాయి, 100 ఏళ్ళు వస్తాయి, ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా ఈ డబ్బు దాచేసి ఏం చేద్దాం అనుకుంటాడు ఈ పిచ్చాడు. అందువల్ల ఉన్నంతకాలం మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఒకళ్ళ గురించి పట్టించుకోవద్దు. అలాగని అధర్మం చేయకూడదు. తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. వీలున్నంత వరకు ప్రతి ప్రాణిలో ఉన్న పరమాత్మని చూడాలి. వచనం వాక్కు పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడు మనిషి హాయిగా ఉంటాడు. అప్పుడు వాడికి బీపీ వచ్చి ఐపీ పెట్టడం, షుగర్ పెరిగిపోయి దానికోసం వాడి వగర ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన కర్మ ఉండదు, గుండెపోటు రాదు. అందువల్ల ఈ ఆందోళనలో నుంచి బయటపడాలి. హనుమంతుడు అనగా నిరాందోళితుడు అని ఆయనకి పేరు. ఎప్పుడూ జీవితంలో ఆందోళన ఎరగనివాడు. అందుకే నిశ్చింతగా ఆయన ఎగురుతున్నాడు. పాపం సముద్రుడే ఈయనకి విశ్రాంతి ఇద్దామని మైనాకుణ్ణి లేపాడు. మైనాక పర్వతం నీటిలోంచి పైకి లేచింది. హనుమంతుడు ఆగాడా? ఇదేదో సముద్ర మధ్యములో నన్ను ఆపడమునకొస్తున్న దుష్టశక్తి, ఇది విఘ్నం అనుకుని, రాక్షస మాయ అనుకుని ఎదుర్రుమ్ముతో వక్షస్థలంతో ఇలా ఢీకొట్టాడు. దెబ్బకి పర్వతం గజగజలాడిపోయింది, రాళ్ళు విరిగి కింద పడ్డాయి. అంత పెద్ద మైనాక పర్వతం కూడా తల వణుకుడు రోగం వచ్చిన వాడికి తలకే వణికినట్టుగా వణిగిపోయాట. క్షణాల్లో వణిగిపోయి అంతలోనే ధైర్యం తెచ్చుకుని సంతోషించాడు. అమ్మయ్యా, నాకు హనుమంతుని బలం తెలిసింది. ఇంత బలం కలిగిన వాడే లంకా నగరానికి వెళ్ళగలుగుతాడు. వెళ్ళి రావణుణ్ణి, రావణుని సైనికుల్ని జయించి సీతని చూడగలుగుతాడు. బలము లేనివాడు, ధైర్యం లేనివాడు, శక్తి లేనివాడు లంకకు వెడితే అక్కడే నశించిపోతాడు. కాబట్టి అతడు శక్తివంతుడు అనుకుని సంతోషించి ఒక రూపం ధరించాడు. పర్వతములకు వృక్షములు కొన్నింటికి 2 రూపాలుంటాయి. ఒకటి స్థావరం, 2వది జంగమం. స్థావరం అంటే కదలకుండా ఉండునది. కొండలున్నాయి, వాటికి బండరాళ్ళు, ఆ బండరాళ్ళ మీద చెట్లు, వీటితో కూడిన ఆకారం ఉందే కదలని ఆకారానికి స్థావరము అని పేరు. స్థావరం అంటే ఎక్కడ పారేసిన కొంగళి అక్కడే ఉంటుంది, కదలదు. అందుకే కొండలు కదలవు కదా. ఆ రూపంతో పాటు మనలో ఒక మానవ రూపం ధరించి ఎక్కడికైనా వెళ్ళే శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. ఈ 2వ రూపమునకు జంగమము అని పేరు. జంగమము అంటే ఒక చోట నుంచి మరొక చోటకి కదిలే శక్తి కలిగిన ఆకారం. ఒక్క కొండలకి, నదులకు, కొన్ని వృక్షములకు ఇలా 2 రూపాలు ఉంటాయన్నమాట. అంటే హిమాలయ పర్వతం కదలకుండా స్థావర రూపంలో ఉంటుంది, ఒక మనిషి రూపం ధరించి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళగలిగే జంగమ రూపము ఉంటుంది. నదులు కూడా అంతే, నీళ్ల రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి, మళ్ళీ స్త్రీ రూపంలో మనకి దర్శనమిస్తాయి. కొన్ని చెట్లు కూడా చెట్టు చెట్టు కింద ఎలా పడి ఉంటుంది అడవిలో, ఒక స్త్రీ రూపం ధరించి మనుషుల్ని అనుగ్రహించగలుగుతుంది. ఈ విధంగా స్థావర జంగమ రూపాలు 2 ఉంటాయి. మనకి మాత్రం కేవలం జంగమ రూపం తప్ప స్థావర రూపం లేదు. స్థావర రూపం రావాలంటే శవం అయిపోవాలి, వాడు కదలకుండా పడి ఉంటాడు ఈ కథ రాత. ఈయనిప్పుడు ఒక జంగమ రూపం ధరించాడు. మానుషం ధారయన్ రూపం ఆత్మన శిఖరే స్థితం. ఒక మనిషి రూపంతో తన కొండ శిఖరం మీద నిలబడ్డాడు. కిరీటం పెట్టుకుని ఒక మహారాజ వేషంతో హనుమంతునికి దర్శనమిచ్చి, నాయనా హనుమ, నేను మైనాక పర్వతాన్ని, పార్వతీదేవి సోదరుణ్ణి, హిమాలయ పర్వతం కుమారుణ్ణి, మేము హిమవంతునికి చాలామంది కొడుకులు ఉన్నాం, ఒకే ఒక్క కూతురు, ఆ ఒక్క కూతురే పార్వతీదేవి. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణోభవన్. కృతయుగంలో పర్వతములకు రెక్కలుండేవి. పక్షము అంటే రెక్క, రెక్క కలిగింది కాబట్టి పక్షి. పక్షి అంటే పక్షములు కలిగినది. పర్వతములు కూడా పక్షులే పూర్వం, వాటికి కూడా రెక్కలుండి ఆకాశంలో ఎగరగలిగే శక్తి ఉండేది. అలా ఎగురుతున్న పర్వతములు హఠాత్తుగా కిందకి దిగేవి. ఎక్కడ దిగేవిట? మీలాంటి వాళ్ళు ఎక్కడన్నా బయట ఏ స్నానమో చేస్తూ ఉంటే, పురాణములు వింటూ ఉంటే, గ్రౌండ్స్లో కూర్చుని ఉంటే టక్కన మీ మీద వాలేవి. దాంతో మీరంతా ఏమైపోయేవారు, పర్వతం కింద పడి పచ్చడైపోయేవారు పాపం.
చపాతీ పిండిని చూసారు ఇలా పూరీల కింద ఒత్తుతారు అప్పడాల కర్రతో అలా ఒత్తినట్టు ఈ జనం అంతా అతుక్కుపోయేవారు నేలకి. ప్రజలు భయపడ్డారు. ఈ పర్వతములు రెక్కలతో ఉంటున్నాయి, ఎగురుతున్నాయి, హఠాత్తుగా మనుషుల మీద పడుతున్నాయి, మనుషులందరూ నశించిపోతున్నారు, కొంపలు కూలుస్తున్నాయి అని భయపడి ఇంద్ర ఇంద్ర ఈ పర్వతముల నుంచి రక్షించు అని ప్రార్థించారు. దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది. ఓసిదిక్కుమాలిన పర్వతాలారా, మీకు రెక్కలిచ్చింది ఒకచోట నుంచో చోటకి వెళ్ళమని, అంతేకాని జనాన్ని చంపమనే, ఇదే మీకు నా శిక్ష అని ఏం చేశాడు ఆయన. తతఃక్రోధః సహస్రాక్ష వజ్రముద్యమ్య దేవరాట్. ఆగ్రహించిన ఇంద్రుడు వజ్రాయుధం పుచ్చుకుని కనిపించిన కొండనల్లా పట పటమని రెక్కలు నరికి పారేశాడు. మొత్తం రెక్కలు తెగిపోయిన పర్వతములన్నీ నేల మీద పడిపోయి భూమిలో ఇరుక్కుపోయాయి, అతుక్కుపోయాయి. ఇంకా అప్పటి నుంచి పర్వతాలకు రెక్కలు లేక భూమి మీదే ఉండిపోయి ఎగరడం మానేసి ఇంద్రుడు అలా పర్వతముల రెక్కలు నరుకుతూ ఒకనాడు మైనాగ పర్వతం వెంట పడ్డాడు. దాంతో మైనాగ పర్వతం భయపడిపోయి కీచుపాచుమని ఎగురుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో వాయుదేవుడికి మైనాకం మీద జాలి కలిగింది. జాలి కలిగి పాపం ఈ మైనాగ పర్వతం రెక్కలు తెగిపోతాయని భయపడుతోంది అని ఒక పెద్ద గాలి వీచి వాడిని పట్టుకొచ్చి సముద్రంలో పారేశాడు. ఆనాడు వాయుదేవుడు సాయం చేయకపోతే మైనాగ పర్వతం రెక్కలు తెగేవి. ఈ వాయువు ఆయన్ని సముద్రంలోకి విసరగానే సముద్రుడు ఇలా కెరటములు పక్కకి తీసి నువ్వు లోపల దాక్కో, ఇంద్రుడికి నీవు కనపడకుండా చేసేస్తాను అని సముద్రుడు మైనాకాన్ని తన సముద్ర గర్భంలో దాచాడు. అప్పటి నుంచి మైనాక పర్వతం సముద్రంలో ఉండిపోయింది, దాని రెక్కలు దక్కాయి. ఇప్పుడు మైనాక పర్వతం ఈ కథంతా హనుమంతుడికి చెప్పిన ఆయన, సముద్రుడి దయవల్ల, మీ నాన్న వాయుదేవుడి దయవల్ల నాకు రెక్కలు మిగిలాయి. నువ్వు వాయుపుత్రుడివి, మీ నాన్నగారు నాకు సాయం చేస్తే నేను నీకు సాయం చేయొద్దు మరి, అందుకనే నేను పైకి లేచాను. సముద్రుడు కూడా నీకు ఉపకారం చేయమన్నాడు, నేను మనస్సులో నీకు ఉపకారం చేయాలనుకున్నాను. ఈ విధంగా మేమందరం కలిసి నీకు మా శక్తి వంచన లేకుండా సాయం చేద్దాం ఖాయంగా అనుకున్నాం. నువ్వు ఏకధాటి ఎగురుతున్నావు, మధ్యలో విశ్రాంతి లేకుండా ఒకే విధంగా ఎగిరితే అలిసిపోయే లక్షణం ఉంటుంది. నువ్వు అలిసిపోతే పనులు చెయ్యలేవు, అందుకని కాసేపు నా శిఖరం మీద కూర్చో, కూర్చుని ఇక్కడున్న మంచినీళ్ళు తాగు, మంచి మంచి ఫలాలు ఉన్నాయి ఇక్కడ, పళ్ళు తిను. ఆ తర్వాత మళ్ళీ ఎగిరితే ఉత్సాహం వస్తుంది, ఓపిక వస్తుంది, తిండి తిన్నావు గనక ఎక్కడ లేని బలం పెరుగుతుంది. అప్పుడు నిశ్చింతగా మిగతా దూరం ఎగరగలుగుతావు, శత్రువుల్ని జయించగలుగుతావు, అనుకున్న పని నెరవేర్చుకోగలుగుతావు. కాసేపు విశ్రాంతి తీసుకోనగానే హనుమంతుడు ఆనందపడిపోయి ఏది ఆక్కుండానే కొద్ది కొద్దిగా ఎగురుతూ ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా చేతితో ప్రేమగా మైనాకాన్ని నిమిరి, మహాత్మా నువ్వు ఎంత కృతజ్ఞుడివి, ఎప్పుడో మా నాన్నగారు చేసిన ఉపకారానికి, సముద్రుడు నీకు చేసిన ఉపకారానికి మెచ్చుకొని నన్ను ఇప్పుడు విశ్రాంతి తీసుకోమంటున్నావు, కానీ ప్రతిజ్ఞాచ మయా దత్త నస్థాతవ్యమిహాంతరే, నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, ఒక్కసారి ఆకాశ మార్గంలో ఎగరడం మొదలెట్టాక విశ్రాంతి తీసుకోకుండా ఏకధాటిగా ఎగురుతాను, లంకానగరానికి వెళ్ళేదాకా మధ్యలో ఆగను అని ఒక ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి. అన్నమాట నిలబెట్టుకోలేని వాడు ఎంత పుణ్యాత్ముడైనా పాపాత్ముడే, అందుకే మాట ఇవ్వకూడదండి, ఇస్తే నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం తెలుసా, అన్నం చాలా తేలికే, అందుకనే మాట ఇచ్చే ముందే మనం ఈ పని చెయ్యగలమా లేదా అనుకోవాలి. ఆ తర్వాత నేను ఇలా అనుకోలేదండి అన్న చెల్లదది, నువ్వు మాట అన్నావు అంతే, దిక్కుమాలిన శరీరం పోతే పోతుంది, మాట కంటే ఎక్కువ. అందువల్లే మాట కోసం బలిచక్రవర్తి మొత్తం సామ్రాజ్యం దానం చేశాడు, మాట కోసమే శిబి చక్రవర్తి శరీరం మొత్తం త్యాగం చేశాడు. ఈ ప్రపంచమంతా సత్యం మీద నిలబడి ఉన్నది. సత్యమేవేశ్వరో లోకే సత్యే సర్వం ప్రతిష్ఠితం అని అయోధ్యాకాండలో రాముడు అంటాడు. ఈ జగత్తంతా సత్యం మీద నిలబడి ఉన్నది. ఈ జగత్తుకి ఈ లోకములకు ప్రభువు ఎవరు అంటే సత్యం. వేరే మహారాజు అంటూ ఎవరూ లేరు. మనం మాట్లాడిన మాట నిలబెట్టుకోవడమే ప్రభువు. కాబట్టి ఎప్పుడు ఇచ్చిన మాట మాత్రం పొరపాటున కూడా తప్పకూడదు. సమస్త లోకాలు దేవతలు సత్యంలో ఉన్నాయి. నేను సత్యం నిలబెట్టాలన్నాడు ఆయన. నిజానికి హనుమంతుడు నేను ఎక్కడ మధ్యలో ఆగను అని ఒక్క మాట అన్నాడు, అనలేదే. కానీ ఇప్పుడు అన్నానంటాడు ఏమిటి మరి అంటే, నేను రామబాణంలా వెడతాను అన్నాడే, అదనమాట ప్రతిజ్ఞ. రామబాణంలా వెడతాను అంటేనే రామబాణం ఆగదు కాబట్టి నేను ఆగను, ఇది నా ప్రతిజ్ఞ కాబట్టి ప్రత్యేకంగా నేను ఆగనని అనక్కర్లా, రామబాణంలా వెడతానని నేను అనడమే గొప్ప ప్రతిజ్ఞ, అందుకే నేను ఆగను. నువ్వు చేసిన మర్యాదలు నాకు వచ్చాయి, కూర్చుంటేనే మర్యాద కాదు, మాట అనడం కూడా మర్యాదే, కాబట్టి నీ సేవలు స్వీకరించాను, ఇంకొకప్పుడు ఎప్పుడో చూద్దాం అని ప్రేమతో ఇలా నిమిరి ముందుకు వెళ్ళిపోయాడు. ఇదంతా పై నుంచి ఇంద్రుడు చూస్తున్నాడు. ఆయన ఆనందపడిపోయి, ఆహాహా మైనాక, నువ్వు చేసిన ఈ పని నన్ను చాలా ఆనందపెట్టింది, నువ్వు ఎంత గొప్పవాడివిరా, రామకార్యం మీద రావణ సంహారం మీద వెడుతున్నటువంటి హనుమంతుణ్ణి విశ్రాంతి తీసుకోమని సముద్రంలోంచి పైకి లేచావు. ఈ మహాకార్యానికి, ఇక్ష్వాకువంశానికి నీవు చేస్తున్న మహోపకారానికి మెచ్చుకున్నాను. ఇంక నీకేం భయం లేదు, నిర్భయంగా నీ రెక్కలు నీకే ఉంటాయి, నేను నీ రెక్కలు నరకను, స్వేచ్ఛగా తిరుగు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నాడు. రాముడి పని మీద వెడుతున్న హనుమంతునికి ఉపకారం చేయటం వల్ల శాశ్వతంగా రెక్కలు కూడా దక్కాయి. ఇది రాముడి మహిమ అండి. రాముడి పని ఏ పనైనా, ఆ రామ అనే శబ్దములతో కూడిన ఏ కార్యక్రమానికైనా దేవతానుగ్రహం ఉంటుంది. మనం దేనికి అందుకే భయపడక్కర్లా. చూసారా, ఇంతమంది పర్వతాలంతా రెక్కలు తెగొట్టుకున్న చివరికి హిమాలయ పర్వతం రెక్కలు కూడా నరికేశాడు, వింధ్య పర్వతం రెక్కలు నరికాడు ఇంద్రుడు, మేరు పర్వతం రెక్కలు నరికాడు, ఒక్క మైనాక పర్వతం మాత్రమే రెక్కలతో మిగిలింది. కారణం, రామచంద్ర ప్రభువు పని మీద వెడుతున్న హనుమంతునికి ఉపకారం చెయ్యాలని భావించడమే. స్వేచ్ఛగా తిరిగనగానే హమ్మయ్య అనుకున్నాడు మైనాకుడు. ఇంద్రుడికి వినయంగా నమస్కరించి నిర్భయంగా నీళ్లలోంచి లేచి మళ్ళీ వాడు నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళు ఏందో ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళి పాపం, ఎన్నాళ్ళు సముద్రంలో ఒళ్ళంతా నాచు పట్టి చాలా చిరాగ్గా ఉందట. సముద్రంలో నివసించడం కొంచెం కష్టమండి, ఆ గాలికి ఒళ్ళంతా చెమట్లు పట్టేసి ఒకటే జిగురు జిగురుగా ఉంటుంది. సముద్ర తీరం చాలా మంచిది, ఆరోగ్యమే, కానీ ఆ జిగురు తట్టుకోలేము అందరం. అక్కడే పుట్టిన వాళ్ళు తట్టుకుంటారు, కానీ తక్కిన వాళ్ళు తట్టుకోలేరు. ఈయనేమో హిమాలయ పర్వతం కొడుకు, ఇన్నాళ్ళు సముద్రంలో ఉన్నాడు, ఇప్పుడు ఈ సముద్రంలోంచి లేచి ఆ ఒళ్ళంతా కాస్త బాగా సబ్బెట్టి తోముకున్నట్టుగా తోముకుని మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళు ఏంటంటే వాళ్ళ నాన్నగారిని చూసి పాపం, చాలా కాలం నుంచి తండ్రికి దూరం అయిపోయి ఉన్నాడు, ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళగలిగాట. ఈ ప్రపంచంలో గొప్ప ఉపకారం పొందినటువంటి పర్వతాలు రెండున్నాయి, ఒకటి మైనాకం, మరొకటి గోవర్ధన పర్వతం. ఈ ఇద్దరికి ఇద్దరే యోగాలు పట్టినటువంటి గోవర్ధన పర్వతం కూడా హిమాలయం కొడుకే. గోవర్ధన పర్వతం హిమవంతుని కొడుకు, రాముడు వారధి కొడుతున్నాడు కదా. సముద్రం మీద లంకానగరానికి వెళ్ళడానికి రామచంద్రుడు సేతు నిర్మాణం చేస్తున్నప్పుడు వానరులంతా తలోచాటుకి వెళ్ళి పర్వతాలు, పర్వత శిఖరాలు, బండరాళ్ళు, చెట్లు ఇవన్నీ పీక్కొచ్చారు. హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న గోవర్ధన పర్వతాన్ని పెకలించి చేత్తో పట్టుకున్నాడు. కొంత దూరం రాగానే హఠాత్తుగా రాముడు, ఎక్కడి వాళ్ళక్కడ మీ దగ్గర ఉన్న కొండలు రాళ్ళు అక్కడ భారీయండి, బ్రిడ్జి పూర్తయిపోయింది అన్నాడు. రామాజ్ఞ ఎవరు ధిక్కరించరు కనుక హనుమంతుడు చేతిలో ఉన్న కొండ కింద వదిలేశాడు. సరిగ్గా ఆ సమయంలో కొండ పుచ్చుకుని బృందావనం దగ్గరకు వచ్చాడు ఆయన. బృందావనంలో ఈ గోవర్ధన పర్వతాన్ని వదిలేయగానే గోవర్ధన పర్వతం ఏడుస్తూ, నేను మా నాన్నగారి దగ్గర హిమాలయ పర్వతం దగ్గరైనా ఉండాలి, లేదా రాముడి కాళ్ళ కిందైనా పడాలి, నువ్వు నన్ను పీకుతూ ఉంటే నేను ఎందుకు వచ్చాననుకుంటున్నావు, నీ వెంట రామచంద్రుడి పాదాలు నా మీద పడతాయి, రాముడి పాదాల కింద పడి ఆయన పాదధూళితో పవిత్రమై తరించి ముక్తి పొందాలని వచ్చాను, ఇప్పుడు నువ్వేం చేసావు, పుట్టింటికి దూరం చేసావు, పోనీ రాముడి పాదాల కింద వేసావా, సేతువులో నన్ను ఉపయోగించావా, ఉపయోగించలేదు, మధ్యలో పట్టుకొచ్చి పారేసావు, పోనీ హైదరాబాద్లోనూ వదలలేదు, లేదా అయోధ్యలోనూ వదలలేదు, మధ్యలో మంకాపురంలో వదిలితే ఎలాగా, నేను ఏమైపోతాను, కాబట్టి నువ్వు నన్ను తీసుకెళ్ళి మళ్ళీ మా నాన్నగారి దగ్గరైనా హిమాలయ పర్వతాల్లో వదులు, లేదా సేతువు కింద నన్ను ఉపయోగించి రాముడి కాళ్ళు నా మీద పడేలా చెయ్యనగా. అప్పుడు హనుమంతుడు, నేనేం చేయను, రామాజ్ఞ ప్రకారంగా ఎవరి చేతిలో ఉన్న వస్తువులు ఎక్కడున్న వాళ్ళు అక్కడే వదిలేయండి అన్నాడు. అంటే ఇక్కడే వదిలేయాలి, రాముని ఆజ్ఞ దాటే అధికారం నాకు లేదు, రాముడు ఎక్కడ వస్తువులు అక్కడ పారేయండి అంటే పారేయడమే, నీవు చెప్పినట్టుగా నిన్ను తిరిగి పుట్టింటికి పంపాలన్నా, మళ్ళీ రాముడి దగ్గరికి తీసుకెళ్లాలన్నా రాముడి అనుజ్ఞ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను రాముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏ విషయం నీకు చెబుతాను, అప్పటిదాకా ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తీరా రాముడి దగ్గరికి వెళ్ళాక రాముడు నవ్వి, ఆ గోవర్ధనాన్ని కావాలని అక్కడ భారవేయించాను, ఇప్పుడు కాదు, కృష్ణావతారంలో కుడి చేత్తో 7 రోజులు వాడిని ఎత్తి పట్టుకుని వాడిని అనుగ్రహిస్తాను, వాడు నా కాళ్ళ కింద కాదు చేత్తో ఎత్తి వాడిని అనుగ్రహిస్తానన్నాడు ఆయన. అందుకనే గోవర్ధన అక్కడ ఉండిపోయాడు. ఇది మనకి వ్రజభాగవతంలో పరాశర సంహితలో రెండింట్లో ఉంటుంది. అందువల్ల గోవర్ధనం ఎప్పుడు రాముడు కృష్ణుడు అవుతాడా అని ఎదురు చూస్తే, కృష్ణావతారంలో మళ్ళీ కృష్ణుడు అక్కడికి వచ్చి ఇంద్రుడు వర్షం కురిపిస్తూ ఉంటే 7 అహోరాత్రములు కుడి చేతితో పట్టుకుని పైకెత్తాడు. మీకు సినిమా వాళ్ళు చూపించినట్టుగా ఎడం చెయ్యి కాదు చిటికిన వేలు ఉట్టి అబద్ధం. ఈ చిటికిన వేలు అన్నవాడిని ఇంతవరకు ఏ పురాణంలో అయినా వేలు అనే పదం ఉందేమో ఒకసారి చూపించమనండి, ఇక్కడే భాగవతాలు ఉంటాయి. ఇది ఉట్టి భ్రమ, ఎందుకో తెలియదు ఇలాంటి కల్పితాలు చాలా వచ్చేసాయి మనకి తెలియకుండానే. కరేణయికేన అని సంస్కృతంలో 2 సార్లు రాశారు, అది కూడా కుడి చేతితో చేత్తో ఇలా ఎత్తేట. భగవంతుడు తలుచుకుంటే వెంట్రుకతో కూడా ఎత్తగలడు, కానీ అతని మీద అభిమానంతో కేవలం కుడి చేతితో ఎత్తాడు. పోతన గారు భాగవతం అనువాదం చేస్తూ ఏమన్నాడు, వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా బట్టే అంటాడు. వలకేలు అంటే కుడి చేయి, కుడి చేతితో గొడుగెత్తినట్టుగా ఎత్తి పట్టుకున్నాడు అన్నారు. ఒకసారి కాదు 3 సార్లు పద్యాల్లో చెప్పాడండి, కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళ మెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తెన్ చక్క ఒక్క కేలన్ లీలన్. ఒక్క కేలుతో ఒక చేతితో అన్నాడు తప్ప వేలితో అల్లా. అందుకని మనకు అనుమానం లేకుండా తెలుగులో పోతన గారు 3 సార్లు, సంస్కృతంలో వ్యాసుడు భాగవతంలో 3 సార్లు, 3 సార్లు హస్తము హస్తేనైకేన కరేణైకేన ఈ 2 పదాలు వాడారు. ఓ చోట హస్తం, ఓ చోట కరము అని వాడారు. చూడండి వ్యవహారంలోకి వచ్చేసరికి చిటికిన వేలుతో ఎత్తేట, ఎడంచేతి చిటికిన వేలుతో ఎత్తేట, కాబట్టి గోరువు కాదు అది బోరువు కాదు, సుస్పష్టముగా కుడి చేతితో ఎత్తి అతన్ని అనుగ్రహించాడు. ఎందుకు చెప్తానంటే అంత గౌరవం అతనంటే, అందుకని గౌరవంతో కుడి చేతితో ఎత్తాడు. అందువల్ల పర్వతాలలో బాగా యోగ జాతకులు ఇద్దరన్నమాట, ఒకడు మైనాక పర్వతం రామకార్యం వంకతో యావజ్జీవితం సుఖపడ్డాడు, గోవర్ధన పర్వతం రామకార్యానికి వస్తూ మధ్యలో ఆగిపోయి పరమాత్మని చేత ధరింపబడ్డాడు. అందుకనే పరమాత్మునికి ఎంతో కొంత మన జీవితాన్ని అంకితం చేయాలి. రామా రామా అని జపించండి, లేదా రాముడి పని మీద వెళ్ళే వాళ్ళకు ఉపకారం చేయండి. ఈ రామాలయ నిర్మాణం చేయాలనుకున్న రామజన్మభూమి వాళ్ళకు 1 రూపాయి ఇచ్చినా చాలండి మనకి. మన జీవితంలో ఈ 4 రూపాయలు దానం చేస్తే పోయేదేమీ లేదు. పూర్వం ఒక ఊళ్ళో ఒక గ్రామానికి ఒక ప్రెసిడెంట్ గారు ఉండేవాడు, ఉట్టి పిసినగొట్టు ప్రెసిడెంటు. పూర్వం గ్రామాలకి సర్పంచులు ఉండేవారు కదా, అలాంటి ఒక సర్పంచ్ గారు గ్రామాధ్యక్షులు గారు ఎంగిలి చేత్తో కాకిని అలా అనకుండా ఎంగిలి చేయి నాకేసి ఉండేవాడు వాడు. ఎందుకని ఎంగిలి చేత్తో ఇలా కాకినంటే ఈ మెతుకు కాకి తిని బతుకుతుందిట, అది వీడి భయం. అందుకని చెయ్యి మొత్తం నాకేసి ఇంకా వేరే కడుక్కోవలసిన అవసరం లేకుండా పోయి పిసిడిగొట్టు పిందుగులు కొందరు ఉంటారండి. ఇక వాళ్ళ జీవితం అంతే దరిద్రపు జీవితం అది. ఈ ప్రెసిడెంట్ గారి ఇంటికి ఎవరు గడప ఎవరు తొక్కరు, మాట వరుసకు కూడా మా భాస్కర శర్మ గారిని అక్కడికి వాడు పిలవడు, పిలిస్తే రూపాయి ఇవ్వాలేమోనండి. అయ్యా నేను ఫ్రీగా దీపారాధన చేస్తానండి బాబు అంటాడు పాప ఆయన మంచివాడు కనుక. అయినా సరే ఏమో ఆయన వస్తే దీపారాధన చేశాక ఓ పావలా అడుగుతాడేమో అనుకుని గడప ఎక్కని పట్ట, అంత దుర్మార్గుడు వాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ ఊళ్ళో ఆయనకి చాలా గొప్ప ఆవులు ఉన్నాయి, పెద్ద గోశాల, 1000 ఆవులు ఉన్నాయి. ఈ 1000 ఆవుల పాలు పేడ అహరి గోమూత్రం కూడా అమ్ముతాడు, అన్నీ అమ్ముతాడు డబ్బులకి. అమ్ముకుంటూ ఉండే వీడికి వాడి ఆవుల్లో ఒక ఆవుకి రోగం వచ్చి పడిపోయింది. ఆవు రోజుకు 5 లీటర్ల పాలు పొద్దున్న 5 లీటర్ల సాయంత్రం ఇచ్చే ఆవు, పైగా 10 లీటర్ల పాలు ఇచ్చే ఆవు పడిపోయింది. అది అని నాలుగు బయట పెట్టి చచ్చిపోతుంది. దాంతో వీడికి భయం పట్టుకుంది, ఏం చేద్దాం ఆవు చచ్చిపోయేటట్టుంది, డాక్టర్ గారిని పిలిస్తే వాడేమో డబ్బులు ఉన్నామని 100 రూపాయలు లాగుతాడు, ఆవు ఖరీదు 50 రూపాయలు అయితే ఆ రోజులో 50 రూపాయలకు ఆవు వచ్చేదిలేండి, అందుకని 100 రూపాయలు వైద్యానికి అవుతుంది, ఈ ఆవు చచ్చిపోతే ఎలాగో ఆపలేము, చచ్చిన తర్వాత ఆవుని శ్మశానానికి ఏడవడానికి మళ్ళీ 3 రూపాయలు అవుతుంది, ఈ 3 రూపాయలు ఖర్చు ఎలా వదిలించుకుందామో అనుకున్నాడు. అనుకుని ఎవర్రా మంచివాళ్ళు ఈ ఊళ్ళో అమాయకుడు అంటే మా భాస్కర శర్మ గారు కనిపించారు. ఈయన నోట్లో నాలుక లేదు, మంచివాడు, ఏం చెబితే తింటాడు, రూపాయి అడగడు, ఈయనకి ఎలాగో రకంగా ఈ అవ అంటగట్టేసి మనం ఈ గండం నుంచి బయటపడిపోదాం అనుకున్నట్ట. సరిగ్గా అప్పుడే వస్తున్నారట పాపం పురోహితులు వారు. రాగానే ఏమండి పురోహితులు వారు, బ్రహ్మగారు ఇలా రండి, నేను మీకు గోదానం చేద్దాం అనుకుంటున్నానన్నట్ట. ఈయన ఢాముని కింద పడిపోయాడు ఒక్కదాని. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఇంట్లోకి పిలిచి మంచినీళ్ళు వాడు, వీడు గోదానం చేయడం ఏమిటనికి ఈయన ఇళ్ళ వణికిపోయాట, స్పృహ తప్పినంత పని అయింది. అప్పుడు ఆయన మొహం మీద నీళ్లు తల్లి, మీరు కంగారు పడకండి, నేను నిజమే చెప్పా, మీకు నేను గోదానం ఇస్తున్నాను అనగానే ఈయన ఉబ్బి తబ్బిపోయిపోయి, ఓరండి దుంపదగా నీకు కూడా ఇంత సద్బుద్ధి కలిగిందా అనుకుని, రేపు ఏకాదశి అండి, రేపు వచ్చి దానం పుచ్చుకుంటాను అన్నట్ట. ఏకాదశి ఏకాదశి జాంతానై, ఇప్పుడికిప్పుడే దానం తీసుకుంటే నీకు ఇస్తాను లేదా ఎవరికైనా ఇచ్చేస్తానన్నట్ట. అసలు వీడి నోటి నుంచి గోదానం చేస్తాననే మాట రావడమే పవిత్రమైన ఏకాదశి కింద లెక్క. సరే ఇవ్వండి అన్నట్టు ఈయన ఓ తులసీదళం కాసి నీళ్లు కొట్టుకొచ్చి, మళ్ళీ మీలాంటి ఊళ్ళో పెద్దలందరినీ పిలిచి, పెద్దలారా మీరందరూ చూస్తూ ఉండగా ఈ బ్రహ్మగారికి నేను గోదానం చేసేస్తున్నాను అని, గోదానం తుభ్యమహం సంప్రదదే యదం నమమ అని చేతులు నీళ్లు పోశాడు. ఓ తులసీదళం వేశాడు, ఓ పైసా కూడా వేయకుండా. పైగా అయిన తర్వాత మీరందరూ చూశారు కదా నేను గోదానం చేస్తానన్నానా, చేశాను అని, దా రండి రండి పంతులు గారు అని లోపలికి తీసుకెళ్ళి, అదిగో ఆవేమిది అన్నట్ట. ఈయన మళ్ళీ డామని పడ్డాడు. ఈ దుర్మార్గుడు అసలు గోదానం చేస్తానన్నప్పుడే నమ్మాల్సింది నేను, వీడి సంగతి తెలుసుండి నేను బొట్లో పడిపోయాను, అది చచ్చిపోయేటట్టుందని గ్రహించి, అయ్యా కొంచెం దానికి ఒంట్లో బాగా లేనట్టుందండి అన్నట్ట. అంతకంటే అంటే వాడు కరుస్తాడు మరి, అందుకని భయపడాలా అంటే, నేను ఒంట్లో బాగున్నావు దానం చేస్తానన్నానా, ఆవుని దానం చేస్తానన్నాను, అది చావు ఆవైనా బతికున్నావైనా ఓటే, కాబట్టి ఆ ఆవు నీది, అందరి ఎదురుగుండా దానధార చేతిలో పోశాను, ఏం చేసుకుంటావు చేసుకొని ఇష్టం అన్నట్ట. పాపం బ్రహ్మగారు ఈ అమాయక బ్రహ్మగారి దగ్గరకు వచ్చి ఆవును చూశాడు. ఈయన ఆయుర్వేద వైద్యం పశు వైద్యం ఎరిగినవాడు, కొంచెక్క వైద్యం తెలిసినికి. ఈ ఆవుకి పెద్దగా తేడా లేదు, దానికి గొంతుక్కి ఇంత కఫం అడ్డం పడి అలా పడుందిట. ఓహో ఇంతేనా అనుకున్నాడు ఈయన. ఆ దొడ్లో అదేదో దురద కొండాకును ఇంకేవో రెండు కాయలు ఉన్నాయట, ఈ రెండూ కలిపి పసరు చేసి ముక్కుల్లో పోశాడు. హచ్చి అని తుమ్మింది ఆవు, శ్లాష్మంతి కింద పడింది, టక్కులు లేచి నిలబడింది, అది బతికింది. ఆ తర్వాత ఇంకో 17 బతికింది అది. ఇంతకీ ఆవు లేవగానే ఈసారి ఢామ్మని సప్పుడైంది. ఏంటా చూస్తే ఈ ప్రెసిడెంట్ గారికి పెరాలసిస్ వచ్చి ఇలా మూతి చేయి వంగిపోయి పడిపోయాడు వాడు. వాడు లేవాల ఇంక మళ్ళీ, అయ్యో ఓ రూపాయి ఇచ్చి ఈ పంతులు గారి చేస్తే వైద్యం చేయించుకుంటే ఈ గొప్ప ఆవు బతికేది, నాకేమో ఆవు దక్కేది, అనవసరంగా దానం చేశాను అన్నాడు. ఇక దైవితంలో వాడు మూతి చెయ్యి కాలు వంకరైనవి బాగుపడలేదు, వాడు చచ్చిపోయాట. ఇలాంటి విసిరు కొట్టాడు ఉంటారు అప్పటి నుంచి. అంచేత గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళకి భగవంతుడు ఏదో రకం ఉపకారం చేస్తాడు. బ్రహ్మగారు తెలివి తక్కువవాడు అనుకుంటే బ్రహ్మగారికి బ్రహ్మసాయం ఉంది అక్కడ, కాబట్టి ఆ తెలివి తక్కువడు పడ్డట. అప్పుడు ఈ సామెత పుట్టిందనమాట, మరీ గాయ్ బామన్కే హాత్, చచ్చిన ఆవుని బ్రాహ్మడి చేతిలో పెట్టేస్తే వాడి బాటలో వాడు పడతాడని. ఈ పాపిష్టి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఇలాంటి దానములు చేయడం కంటే చెయ్యకపోతే ఏమిటి నష్టం అని చెప్పండి. మీరు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, చేస్తే సక్రమంగా దానం చేద్దాం, రెండో గంట వాడికి తెలియకుండా దానం చేద్దాం, లేకపోతే మాట్లాడకుండా కూర్చుని మన భోజనం మనం చేద్దాం. చేయలేదని ఎవడు అడగడగా, పిలిచి వ్యక్తిని అడగడు కదా. కాబట్టి సక్రమమైన పనులు చేయాలి, ఏ పనులు చేసినా సరే సక్రమమైన పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసిన ప్రతి వ్యక్తికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అందులో భగవంతుడు అటు గోవర్ధనాన్ని ఇటు మైనాకాన్ని అందరినీ కూడా అందుకే అనుగ్రహించాడు. వాళ్ళు చేసిన మహోపకారం వల్ల, భగవత్ సంబంధమైన కార్యక్రమములు చేయటం వల్ల ఇప్పుడు హనుమంతుడు మళ్ళీ మహోత్సాహంగా ముందుకు సాగిపోయాడు, మైనాక పర్వతం ఇంటికి పోయాడు. ఇక్కడికి ఆత్మీయులు బంధువుల పరీక్ష పూర్తయిపోయింది. బంధు పరీక్ష అయిన తర్వాత ఇప్పుడు దేవతలు పరీక్షిస్తారని చెప్పానుగా సాధకుల్ని. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటే దేవతలు చూచారు, ఈ హనుమంతుడు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా, తిండికి లోపించకుండా ముందుకు వెళ్ళాడు. కానీ రావణ అంతఃపురానికి వెళ్ళగలడా, సీతని చూడగలడా, ఒకవేళ రావణుడు ఇతనితో యుద్ధం చేస్తే ఆ యుద్ధం తట్టుకుని వాణ్ణి జయించి మళ్ళీ వెనక్కి వెళ్ళగలడా లేదా, అందుకని హనుమంతుడిని పరీక్షించాలనుకున్నారు దేవతలు. దక్షుడి కూతుళ్ళలో ఒక కూతురు పేరు సురస, దక్ష ప్రజాపతికి చాలామంది కూతుళ్ళు ఉన్నారు, అందులో ఒక 13 మాత్రం కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ 13లో ఒక ఆవిడ అదితి, రెండో ఆవిడ దితి, మూడావిడ వినత, నాలుగోవిడ కద్రువ, ఐదోవిడ సురస. సురస నాగమాతాచ అని అమరకోశం. సురస అంటే నాగమాత. ఈ సురసకి కొంతమంది పాములు పుట్టారు. ఈ పాముల పేర్లు కర్కోటకుడు, అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, హంసుడు, పిశంగుడు, చలుడు, కూటుడు, తోశలుడు, కృష్ణుడు, ధార్తరాష్ట్రుడు, విశంగుడు, వైశశలుడు, విశాలుడు, జ్ఞాని, మహాజ్ఞాని, విజ్ఞాని, ప్రజ్ఞాని. ఇలా మొత్తం 21 మంది కొడుకులు సురసకి పుట్టారు. ఈ 21 మంది నాగులు అంతా కూడా సురస యొక్క పిల్లలు. అందుకని సురసకు కూడా నాగమాత అని పేరు. కేవలం కద్రువకే కాకుండా ఈవిడికి కూడా కొన్ని పాములు పుట్టుకొచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ నాగమాత చాలా గొప్ప శక్తివంతమైనది. ఆవిడ పిలిచారు దేవతలట. ఆవిడికి బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఒక వరం ఇచ్చాడు. నువ్వు ఎవరి దగ్గరైనా ఎదురుగుండా నిలబడి ఆపితే నిన్ను కాదని అవతల వాడు ముందుకు వెళ్ళలేడు. ఇది నీకు నేను ఇస్తున్న వరం అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నాగమాత సురస మన ఎదురుగుండా నిలబడి కూర్చోండి కదలొద్దంటే ఇక మనం కదలడమే అసంభవం అట. ఆవిడ అనుజ్ఞ ఇవ్వకపోతే కదలలేము. మరే నువ్వు అన్నం తినంటే తినవలసిందే. ఆవిడ ఆజ్ఞని ధిక్కరించి ఎవడు ఒక్క అడుగు ముందుకు వెయ్యలేడు అని బ్రహ్మదేవుడు ఆవిడకు వరం ఇచ్చాడు. అది దేవతలకు తెలుసు. అందుకే సురసని పిలిచి, అమ్మా నీకు బ్రహ్మదేవుడిచ్చిన వరం ఒకటి ఉన్నది, ఆ వరాన్ని ఉపయోగించుకో. హనుమంతుడు రామకార్యార్థమై లంకా నగరానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన వస్తున్న దారిలో ఓ పెద్ద రాక్షసీ రూపంతో ఆయన అడ్డం కొట్టు, నీ నోట్లో దూరమను. ఆయన నీ నోట్లో ప్రవేశిస్తాడా లేక నిన్ను జయిస్తాడా, ముందుకు వెడతాడా లేదా, ఇది మేము పరీక్షించాలనుకుంటున్నాం. నువ్వు వెళ్ళి ఆయన పరీక్షించమనగానే దేవతల వాక్యం శిరోధార్యంగా భావించి సురస ఒక భయంకర రాక్షసీ రూపం ధరించింది. రాక్షసీ రూపమాదాయ, ఓ పెద్ద రాక్షసిగా మారిపోయి ఎదురుగుండా హనుమంతుడు వస్తున్న చోట ఆకాశంలో అలా నోరు తెరిచి ఆగు వానరా అంది. హనుమంతుడు మెల్లగా ఎగురుతూనే ఎవరు తల్లి అన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, అయినా ఏమి ఎరగనట్టుగా ఎవరన్నాడు. నేనెవరైతేనే, నేనొక రాక్షసిని, ఈ మార్గంలో ఎవరు వెళ్ళినా నన్ను తప్పించుకుని వెళ్ళలేరు. దేవతలు నిన్ను నాకు ఆహారంగా చూపించారు, కాబట్టి ప్రవిశ్య వదనం మేద్య, నా నోట్లో ప్రవేశించు, నిన్ను మింగేస్తానని. నా నోట్లో ప్రవేశించనగానే ఈయన రెండు చేతులు జోడించి, నువ్వెవరో నాకు తెలుసు, దాక్షాయణి నమోస్తుతే. ఓ దక్షుడి కూతురా సురస, నీకు నమస్కారం. నీకు నిజంగా నేను ఆహారంగా కావాలంటే ఇంకొకసారి వచ్చి నీకు ఆహారం అవుతాను. ప్రస్తుతం నేను రామపత్ని సీతని వెతకడం కోసమని లంకా నగరానికి వెడుతున్నాను. ఆ పని అయ్యేదాకా నేను ఆగడానికి లేదు. రాముడు అందరికీ పూజ్యుడు, జగన్మాత సీత నీకు పూజ్యురాలి. ఆవిడ చూసి రావాలి. చూసి రావాలంటే నీ పర్మిషన్ కావాలి. నన్ను ప్రస్తుతం వదిలి, నేను లంకా నగరానికి వెళ్ళాక సీతను చూశాక రాముడికి ఈ వార్త చెప్పాక రిటర్న్ జర్నీలో వచ్చి నీ నోట్లో పడతాను, నువ్వు నన్ను జంతికలు నవ్వినట్టుగా గొంతికలో వేసుకుని మింగి అనగా, కుదరదు పురా ధాత్త మమయేష వర వరో మమ అంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు, ఈ దారిలో వెళ్ళే వాళ్ళని ఎవరినైనా అడ్డం కొట్టి మింగమని, అందుకే మింగేస్తాను. నేను నోరు తెరిచాను, నా నోట్లో ప్రవేశించకుండా నన్ను తప్పించుకుని వెళ్ళలేవు. రా రా ప్రవిశ్య వదనం మే అద్య, ఇప్పుడే నా నోట్లో ప్రవేశించండి. పోనీ రేపో మాపో ఛాన్స్ ఇస్తానండల్లా. అద్య అంటే ఇప్పుడు ఈ క్షణమే. మే నా యొక్క వదనం, నోటిలో ప్రవిశ్య ప్రవేశించు. ఎంత బతిమాలినా వినలేదు ఆవిడ. అప్పుడు ఆయన కోపం వచ్చింది, నేను ఎంత శరీరం కలిగిన వాడినో నీవెరగవు చూడు అని తన శరీరం విపరీతంగా పెంచాడు. నన్ను మింగగలిగేంత నోరు తెరు అన్నట్ట అని 10 యోజనముల శరీరం అలా పొడుగ్గా పెంచాడు. ఆవిడ నోరు 10 యోజనాలు పెంచింది, ఈయన 20 యోజనాలు శరీరం పెంచాడు. ఆవిడ 20 పెంచింది. వేలంపాట్లో చూడండి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. గణపతి నవరాత్రిలో లడ్డూని వీడు 100 అంటే వాడు 101 అంటాడు, వీడు 200 అంటే 201 అంటాడు. అలా ఒక్కొక్క రూపాయి పెంచుకెళ్ళినట్టుగా ఈయన 10 యోజనాలు నోరు ఆవిడ తెరిస్తే ఈయన 20 పెంచాడు, ఈయన 20 పెంచితే ఆవిడ 20 పెంచింది, ఈయన మళ్ళీ 30 పెంచాడు. అలా పొడుగ్గా ఈయన ఎదుగుతున్నాడు, ఆవిడ నోరు అలా పెంచుతోంది. అలా బాగా నోరు వంద యోజనములు వెడల్పు చేసేదాకా ఆగేట. అలా వంద యోజనములు నోరు తెరవగానే హఠాత్తుగా ఓ చిన్న దోమంతైపోయాడు. సూక్ష్మ రూపం, పొటన వేలంత రూపం ధరించి ఆవిడ నోట్లో ప్రవేశించి టక్కన బయటకు వచ్చేసాడు. మళ్ళీ యథారూపం ధరించాడు. అమ్మా నువ్వేమన్నావు? నీ నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేదని అన్నావు. నేను నోట్లో ప్రవేశించేది వెళ్ళిపోతున్నాను, నువ్వు మింగలేకపోయావు నీ కర్మ అన్నాడే. నీ ఉద్దేశం ఏమిటి? నా నోటిలో ప్రవేశించకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదన్నావు. నేను ప్రవేశించాను, బయటకు వచ్చాను అనగానే భలే తెలివైన వాడు నాయన, నా ఉద్దేశం కనిపెట్టావు. ఈ తెలివితేటలే లంకానగరంలో అవసరం. లంకానగరంలో కేవలము బలం సరిపోదు, కొన్ని చోట్ల బుద్ధి ఉపయోగించాలి, తెలివి ఉపయోగించాలి. ఆ తెలివితేటలతో నన్ను జయించావు, నీకు శుభం కలుగ్గాక అని అందమైన తన అసలు రూపం ధరించి ఆశీర్వదించింది ఆవిడ. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. హనుమంతుడు తలుచుకుంటే ఇలాంటి సురస లాంటి వాళ్ళని డొక్కలో ఒక్క కిక్కిచ్చి నెత్తురు కక్కించగలడు. కానీ ఎందుకు చంపలేదు? ఎంతోమంది రాక్షసుల్ని చంపిన ఆయన ఈవిడ ఎందుకు చంపలేదంటే, ఈవిడ నాగమాత, రాక్షసి కాదు. పైగా బ్రహ్మ ఆవిడకి వరం ఇచ్చాడు, ఆ వరాన్ని గౌరవించాలి. రాక్షస స్త్రీ అయితే, నిజంగా రాక్షసి అయితే చంపాలి. కానీ ఇవిడు కేవలం తనని పరీక్షించడానికి వచ్చిందని కనిపెట్టాడు, అదే తెలివంటే. అందువల్ల తెలివితో వరములున్న ఒక మహాత్మురాలిని గౌరవించి సులభముగా నోట్లో ప్రవేశించి వెంటనే బయటకు వచ్చి ఆవిడికి దొరకకుండా బుద్ధితో తప్పించుకున్నాడు. ఎక్కడ బుద్ధిబలం ఉపయోగించాలి, ఎక్కడ దేహబలం ఉపయోగించాలి, ఎక్కడ నోరు ఉపయోగించాలి, ఎక్కడ చెయ్యి ఉపయోగించాలి, ఇవన్నీ తెలియాలట. వాణ్ణి కార్యదక్షుడు అంటారు. కార్యశూరులు ఒక్కొక్కప్పుడు కర్రెత్తాలి, ఒక్కొక్కప్పుడు కన్నెర్ర చెయ్యాలి, ఒక్కొక్కప్పుడు నోటికి పని చెప్పాలి. అన్ని చోట్ల అన్నీ ఒకే రకంగా పనిచేయమండవు. ఏ సమయమునకు ఏది ఉపయోగించాలో అది ఉపయోగించాలన్నమాట. అది చాలా టెక్నిక్ అండి బాబు. నేను చూశాను కొంతమంది కార్యదక్షులు ఉంటారు, అసలు కథలు రోక్కని పనులు అయిపోతూ ఉంటే ఎలా అయిపోతాయో తెలియదు. ఒక్క ముక్క నోట్లోంచి మాట రాదు, కానీ అద్భుతంగా నడిపేస్తారు కార్యక్రమాలు. అంటే అదొక అపూర్వమైన చాతుర్యం అన్నమాట. ఆ చాతుర్యం కలిగిన హనుమంతుడు ఆవిడ ఆశీర్వచనం తీసుకుని మళ్ళీ ముందుకెగిరాడు. ఇక్కడికి బంధువుల యొక్క బంధం నుంచి బయటపడ్డాడు, పరీక్ష నుంచి, దేవతల పరీక్ష నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు మూడవ పరీక్ష, రాక్షస పరీక్ష ఎదుర్కోవాలి. ఈయన అలా ఎగురుతూ ఉంటే, మళ్ళీ జామ్ అని ఎగురుకుంటూ ఉంటే, మధ్య మధ్యలో హుమ్మ నరుస్తూ ఉంటే ఆ అరుపులకి ఆకాశం దద్దరిల్లిపోతుందట. ఆ తోక పైకెత్తాడు ఆయన. ఎప్పుడు ఎగిరేటప్పుడు కోతులు తోక కిందకి వెళ్ళాడకుండా పైకి లేచి ఉంటుంది. ఆ తోక ఉందిట గరుత్మంతుడు పావును ఎత్తుకుపోతున్నట్టుందిట. హ్రియమాణే మహోరగః, గరుత్మంతుని చేత ముక్కుతో కరుచుకొనబడి ఎత్తుకుపోబడుతున్న పాము వలె ఉందిట తోక. ఇంకా వెనకాతల ఆంజనేయుడు పండుకోతి కాబట్టి స్పిగ్దేశేన అతితామ్రేణ రరాజస మహాకపి, ఆ వెనకాతల ఉన్న పిర్రల ప్రాంతం ఎర్రగా మెరిసిపోతుందట, బాగా తోమిన రాగి పాత్రలా ఉందన్నాడు. ఆ స్పిగ్దేశం అంటే కూర్చునే ఆసన ప్రాంతం పిరదలు అలా ఉన్నాయట, ఎర్రగా ఉన్నాయట. ఇంకా ఆయన కళ్ళు సూర్యగోళాల్లో మెరిసిపోతున్నాయి. అలా మహావేగంగా పరమాత్ముడు ఎగురుతూ ఉంటే మధ్య మధ్యలో కనబడి కనబడక మేఘాల్లోంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పైనుంచి పుష్పవర్షం కురిపిస్తున్నారు దేవతలు. ఆయన అరుస్తున్న అరుపులతో ఆకాశం దద్దరిల్లుతోంది. ఉత్సాహంతో ఆయన మధ్య మధ్యలో హుంకారం చేసుకుంటూ జయ శ్రీరామ్ అనుకుంటూ పోతున్నాడు. ఇలా వెళ్ళిపోతున్న హనుమంతుడు హఠాత్తుగా ఆగిపోయాడు. ఎంత గింజుకున్నా కదలడం లేదు. ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే, ఒక మహానౌక సముద్రంలో ప్రయాణం చేస్తుందట. పెద్ద ఓడ సముద్రంలో పోతోంది. ఎంతలో పెద్ద కెరటం వచ్చి దీన్ని వెనక్కి గెంటింది. ఎదురుగాలి వల్ల ఓడ ఆగిపోయి వెనక్కి పోకుండా ముందుకు పోకుండా స్తంభించిపోతే ఎలా ఉంటుంది? అలా ఉన్నట్ట. ప్రతిలోమమైన వాయువు వల్ల ఆగిపోయిన నౌకలో ఉన్నట్ట. మళ్ళీ మామూలు నౌక కాదు, మహానౌరివ సాగరే, సముద్రంలో ఒక మహానౌకలో ఆగిపోయాడు ఆయన. ఇదేమి, సురస వచ్చినా ఆగలేదు, మైనాకుడు వచ్చినా ఆగలేదు. ఇప్పుడు మాత్రం నాకు తెలియకుండానే నా వేగం ఆగిపోయింది, నేను కదలలేకపోతున్నాను. ఎంత గింజుకున్నా ఎందుకు కదలలేకపోతున్నాను, ఏమయ్యింది నా శక్తికి అనుకున్నాడు ఆయన. అనుకుని కిందకి చూశాడు నీళ్ళల్లోకి. ఆ నీళ్ళల్లో ఒక భయంకర రాక్షసి ఉన్నది, అది ఛాయాగ్రాహిణి, నీడ పట్టుకుని ప్రాణం తీసే ఒక రాక్షసి. అనగా ఏమిటనమాట, ఆకాశం నుంచి ఏ పక్షో విమానమో ఎగురుతూ ఉంటే ఈ పక్షుల యొక్క, కోతుల యొక్క, విమానముల యొక్క నీడ నీళ్లలో పడుతుంది కదా, ఆ నీడ నీళ్లలో పడగానే నీడ పట్టుకుంటుందిట. పట్టుకుంటే ఇక పైవాడు కదలలేడు. నీడ పట్టుకుంటే మనిషి కదలలేకుండా అయిపోతాడట. దానికి బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చాడు. దాని పేరు సింహిక, ఛాయాగ్రాహిణి, నీడ పట్టుకునేది అది. ఇది ఏం చేస్తుంది, నీడ పట్టుకుని ఆ పైన ఉన్నవాడిని ఇలా కిందకి ఏదో తాడేసి లాగినట్టు లాగేస్తుంది. ఆ నీడతో పాటు వాడు కూడా కిందకు వచ్చేస్తాడు, వాడిని మింగేస్తుంది. అలా ఎంతోమంది పక్షుల్ని చంపి తినేసింది అది. అంత దుర్మార్గురాలు ఆ ఛాయాగ్రాహిణి. దాని కొడుకే రాహువు అనేవాడు. అందుకే సింహికా గర్భ సంభూతం తమ్ రాహుం ప్రణమామ్యహ మండలమనం. వాడు సింహిక యొక్క కుమారుడు వాడే. ఈ సింహిక మహాతపస్యాలిని అయి బ్రహ్మ ద్వారా ఈ వరం పొందిందన్నమాట. ఇది కనిపెట్టాడు, వెంటనే అర్థమైపోయింది ఆంజనేయుడికి. సుగ్రీవుడు వానరులను దక్షిణం దిక్కుకేసి పంపిస్తూ పంపిస్తూ, నాయనలారా మీరెవరన్నా దక్షిణం వైపు సముద్రం దాటి లంకానగరానికి వెళితే మాత్రం అక్కడ ఒక రాక్షసి గురించి హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త, అక్కడ నీడ పట్టుకునే రాక్షసి ఉన్నది, దాని పేరు సింహిక, అది నీళ్లలో ఉంటుంది, ఎగురుతున్న వాళ్ళ నీడ పట్టుకుంటుంది, వాళ్ళని పట్టుకుని పీడించి మింగుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. మా సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రాహిణి సింహిక ఇదే అని గ్రహించి దీన్ని మింగాలి, దీన్ని చంపాలనుకున్నాడు. ఎందుకంటే అది నీడ పట్టుకున్నంత వరకు దాన్ని చంపకుండా ఎవడో కదలలేడు. అందుకని మళ్ళీ ఈయన శరీరం విపరీతంగా పెంచాడు. వెంటనే ఆ రాక్షసి ఏం చేసింది, నీడ పుచ్చుకుని ఈయన కిందకి లాగుతూ నోరు, పెద్ద నోరు తెరిచింది. ఇందాక సురస ఎలా అయితే విపరీతముగా నోరు తెరిచిందో అలా ఈయన రాక్షసి కూడా హనుమంతుడిని మింగడానికి అలా నోరు పెంచడం మొదలుపెట్టింది, బాగా నోరు తెరిచింది. అప్పుడు హనుమంతుడు నోరు తెరిచిన దాని కడుపులోకి చూశాడు. ఈ రాక్షసిని ఎలా చంపాలో బ్రహ్మగారే చెప్పాట. ఆయుధములకు ఆ రాక్షసి చావదు. దాని కడుపులో కుడివైపు ఎడంవైపు యకృత్తు, ప్లేహము అని రెండు ఉంటాయి. ఈ కుడి ఎడమల్లో ఇంత ముద్దలు ఉంటాయండో, మన అన్నం తిన్నదాన్ని గిలకొడుతూ ఉంటాయి. మీరు చూడండి ఈసారి సైన్స్లో చూడండి ఒకసారి. ఈ లోపలున్న ఈ ప్రేగుల దగ్గర ఉన్న యకృత్తు, ప్లేహం అనే రెండు ముద్దలు, ఆ లోపలున్న ఆంత్రములు, వాటిని గోళ్లతో తెంపితే అది వస్తుందిట. అందుకే అవి ఎక్కడున్నాయో చూడడం కోసం దాని నోరు బాగా తెరిచేలాగా చేశాడు హనుమంతుడు. ఈయన శరీరం పెంచితే అది నోరు తెరిచింది. నోరు తెరవగానే ఆవులిస్తే పేగులు లెక్కటం అంటారు దీన్ని. అది అలా ఆవులించగానే ఆ కడుపులో ఉన్న పేగులు ఎక్కడున్నాయో లెక్కెట్టాడు. ఈ సామెత అలా పుట్టింది, చాలామంది తెలియదు కానీ ఎలా లెక్కబెట్టి ఆహా లోపల ఇక్కడున్నాయా ఈ పేగులు, వీటిని కోస్తే ఇచ్చి వస్తుందన్నమాట అనుకుని మళ్ళీ సూక్ష్మ రూపం ధరించి ఓ చిన్న కోతి అయిపోయి దాని కడుపులోకి దూరిపోయాడు. దూరిపోయి గోళ్లతో ఈ యకృత్తు, ప్లేహము, ఈ పేగులు పట్ట 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 కోసి పారేశాడు. కత్తిరితోటి రెప్పను కత్తిరించినట్టుగా కత్తిరించి పారేశాడు. దెబ్బగా చచ్చింది. చావగానే పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. అబ్బా, ఆ రాక్షసి శరీరం సముద్రం మీద ఒక పెద్ద నౌకలా తేలిందిట. దాని రక్తం అంతా సముద్రంలో కలిసిపోయి సముద్రం కొంతకాలం పాటు ఆ ప్రాంతం అంతా ఎర్రగా నిండిపోయింది. దీని దొబ్బతగా దాని బ్లడ్ ఏ గ్రూపో తెలియదు కానీ అది కనుక బ్లడ్ డొనేషన్ చేస్తే మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఏడాది పాటు రక్తం ఇవ్వచ్చు అన్నమాట. అంత రక్తం సముద్రంలో కలిసిపోయింది అన్నారు. అంత దరిద్రపు రక్తం అంత తట్టు కింద తేలింది సముద్రంలో. ఈ విధంగా ఆ రాక్షసిని చంపి మళ్ళీ పైకి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఏమైంది, బంధువుల పరీక్షలోంచి బయటపడ్డాడు, దేవతల పరీక్షలో నెగ్గాడు, రాక్షస మాయని కూడా, రాక్షస పరీక్షను కూడా తట్టుకుని దాన్ని కూడా చంపి మళ్ళీ పైకి వచ్చాడు. రివ్వని ఎగిరాడు. ఇంకా సూర్యుడు అస్తమించడానికి ఒక్క గంట రెండు గంటల సమయం ఉందనగా త్రికూట పర్వతం మీద దిగాడు. ఆ పర్వతం ఇప్పటికి కూడా శ్రీలంకలో ఉంది. దాన్ని చిన్మయ విష్ణు వాళ్ళు టేకప్ చేశారు. అక్కడ హనుమంతుడు పెద్ద రూపంతో దిగి తర్వాత చిన్న కోతిగా మారిపోయాడుగా. అందుకే అక్కడ పెద్ద ఆంజనేయుడు విగ్రహం, కింద చిన్న ఆంజనేయుడు విగ్రహం ఉంటాయి. చాలా అద్భుతమైన కొండండి అది. దానికి లంబ శిఖరము మరియు త్రికూట శిఖరము అని రెండు పేర్లు ఉన్నాయి. అందుకే రామాయణంలో సలంబ శిఖరే లంబే లంబతోయత సన్నిభే ఒకసారి త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అంటాడు సుందరకాండలు. త్రికూట పర్వతమని లంబ పర్వతమని రెండు పేర్లు ఉన్నాయి దానికి. హనుమాన్ చాలీస కొన్ని వేల మంత్రముల స్వరూపం. ఆ 40 దోహాల్లో లక్షలాది మంత్రాక్షరాలు ఇవిడు ఉన్నాయి. అందుకే ఈ కలియుగంలో ఎక్కడ పడితే అక్కడ హనుమాన్ చాలీస పారాయణ చేస్తున్నారు తెలిసిన. హనుమాన్ చాలీస పారాయణ చేసిన వాడు ఎటువంటి గండం నుంచైనా బయటపడతాడు. యహ శతవార పాఠకరజోయి చోటహి బంది మహాసుఖహోయి అన్నారు. 100 పర్యాయములు గనక ఈ హనుమాన్ చాలీసాని కదలకుండా ఒక చోట కూర్చుని చేస్తే 100 అంటే అందుకే ఎక్స్ట్రా 8 వేసుకుని 108 పారాయణ చేస్తున్నాం మేము. అందుకే రేపు హైదరాబాద్లో 3 కళ్ళు కలిగిన హనుమంతుడి ఆలయం ఉంది, త్రినేత్ర హనుమదాలయం, అరుదైన ఆలయం, అక్కడ చేస్తున్నాం అన్నమాట. అలాంటప్పుడు పారాయణలో పాల్గొంటే మహాయోగం పడుతుంది. దీనిని రాసినవాడు హనుమంతుడు. ఇదేంటండి ఇలా అంటారు, తులసీదాసు రాశాడు కదా అంటే పేరుకి తులసీదాసు, రాయించింది పక్క నుండి సద్గురువు హనుమంతుడు. అది తెలియాలంటే తులసీదాసు చరిత్ర మీకు తెలియాలి. తులసీదాసు గారు చిత్రకూట పర్వతం ఉంది కదా ఇప్పుడు, మీలో ఎవరైనా కాశీ వెళ్ళిన వాళ్ళు ఉంటే కాశీ వెళ్ళేటప్పుడు చిత్రకూటానికి కూడా ఒకసారి వెళ్ళండి. చిత్రకూటం దగ్గర రాజాపురం ఉంది, ఆ రాజాపురంలో పుట్టాడు తులసీదాసు గారు. అంటే ప్రయాగ నుంచి, ప్రయాగ క్షేత్రం నుంచి 3.5 గంటలు ప్రయాణం చేస్తే చాలు. చాలా గొప్ప స్థలం అది. ఆ చిత్రకూట పర్వతం దగ్గర లాస్ట్ ఇయర్ కూడా మేము రామాయణం చెప్పుకున్నాం, ఉత్తర రామాయణం. కొన్ని పర్వతాలకు వెళ్ళాలి. ఆ చిత్రకూట పర్వతం మీదే రామచంద్రుడు ఎక్కువ కాలం ఉన్నాడు. భరతుడు రాముడి పాదుకలు పట్టుకుపోయింది అక్కడే. రాముడి పాదుకలు ఆయన పట్టుకెళ్ళినప్పుడు కొత్త పాదుకలు ఇచ్చాడండి అవి. కొంతమంది అన్నారు కైకేయమో రాముడి రాజ్యం లాగేసింది, భరతుడు ఉన్న పాదుకలు కూడా పట్టుకుపోయాడు అన్నారు. అది దిక్కుమన్నమాట. ఎందుకంటే రాముడి పాదుకలు పట్టుకుపోయేటప్పుడు కొత్త పాదుకలు ఇచ్చి పట్టుకెళ్ళాడు ఆయన, పాత పాదుకలు అలా పట్టుకెళ్ళాడు. ఆ పాదుకలు భరతునికి ఇచ్చిన స్థలం కూడా చిత్రకూటమే. ఆ చిత్రకూటం నుంచి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరంలో ఈ రాజాపూర్ ఉంటుంది, తులసీదాసు గారి గ్రామం. తులసీదాసు గారు పుట్టి పుట్టగానే వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయారు. దానితో అయ్యో తల్లిదండ్రులు చంపిన గండజాతకుడు, ఈ దుర్మార్గుడు మూలా నక్షత్రంలో పుట్టాడు వీడు, వీడి వల్ల తల్లిదండ్రులు గండం అనుకుని ఈ పిచ్చాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఈ చంటి పిల్లవాడిని పసిగుడ్డుని స్నానం కూడా చేయించకుండా పెంట మీద పారేశాడు. మూలా నక్షత్రంలో పుడితే తల్లిదండ్రులు ఎక్కడికి వస్తారండి? మూలా నక్షత్రంలో మా ఆఖరి తమ్ముడు పుట్టాడు. వాడు పుట్టి ఇప్పుడు విప్రో కంపెనీలో నెలకి 2 లక్షల రూపాయలు జీతం సంపాదించుకుంటున్నాడు, అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నాడు, హై లెవెల్లో ఉన్నాడు, సంవత్సరానికి 3 దేశాలు తిరుగుతాడు. తెలిసిన మీకు మంచి ప్రతిభావంతుడు మా తమ్ముడు ఉన్నాడు. మా అమ్మాయి మూలా నక్షత్రంలో పుట్టింది, పుట్టి పుట్టగానే గురువుగారిని ప్రపంచం అంతా తిప్పేసింది. అమ్మాయి ఎప్పుడు విమాన ప్రయాణమే. కాబట్టి మూలా నక్షత్రం చాలా గొప్పది. ఎక్కడో ఒక్కొక్కడ కర్మయోగం వల్ల గండం వస్తుంది. ఈ పిచ్చాడికి తెలియక చెప్పే జ్యోతిష్కుడు అలాగే చెబుతాడు, వాడికి ఏదో తెలిసినట్టుగా అమ్మ మూలట ఆశ్లేషట ఏదో వీడికి తెలిసి వచ్చినట్టు. ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయండి నక్షత్రాలు? మానవులు పుట్టే నక్షత్రాలు 27. ఆకాశంలో ఎన్నున్నా మనుషులు 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, మొత్తం 108 పాదాలు. ఈ 108 పాదాల్లోనే భూమి మీద ఉన్న 1,000,000,000 మంది పుట్టాలి. కాబట్టి ఒక నక్షత్రానికి ఒక ముద్ర ఏం లేదు. రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ పుట్టింది, కానీ యోగమాయ వెంటనే అవతారం చాలించింది, కృష్ణుడు 125 ఏళ్ళు ఉన్నాడు. నేను పుట్టిన నక్షత్రంలోనే 200,000,000 మంది పుట్టారు, కానీ నేనేమో ఇలా పురాణాలు చెప్పుకుంటున్నాను, వాళ్ళెల్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లో ఉన్నారు. ఒకే నక్షత్రంలో పుట్టిన ఆయన, ఒక ఆయన విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, ఇంకొక ఆయన పేవ్మెంట్ మీద కూర్చుని కళ్ళు లేని కబో వదిలి బాబు అంటున్నాడు. అందరూ ఒక రకంగా ఉంటారా? ఓ నక్షత్రంలో పుట్టిన ఆయన హిందీ పండిట్టే గూడెంలో రిటైర్ అయ్యాడు. ఆ నక్షత్రంలో పుట్టిన ఇంకొక ఆయన ఇంత బూందీ అమ్ముకొని పొట్లం కట్టుకుంటున్నాడు, ఈయన హిందీ ఆయనకి బూందీ. ఇంకొక ఆయన బ్రాందీ షాపులో పనిచేస్తున్నాడు. ఏం చెబుతాం, ఎవడదృష్టం వాడిది. కాబట్టి ఈ నక్షత్రాలకు ముద్ర ఉండదు, వాడి యోగం, వాడికి ఆ సమయానికి ఉన్న లగ్నం బలం దాన్ని బట్టి ఉంటుంది. ఎవడి జాతకం వాడిది గుర్తుపెట్టుకోండి, అందరిది ఒకే ఉండదు. అదే సెకండ్లో పుడతారు కదా, ఆ సెకండ్లో పుట్టిన వాళ్ళే, అదే నక్షత్రంలో పుట్టిన వాళ్ళే, ఎవడి జాతకం వాడిదే. ఇది తెలియక ఒక నక్షత్రానికి ఒక ముద్ర వేయడం ఉందే, అది ఒక అజ్ఞాని చేసే పని. ఆ రోజుల్లో ఎవడో అజ్ఞానులు వీళ్ళని పెంట మీద పారేశారు పాపం. ఏది తులసీదాసుని ఆయు ఉంటే ఎలా అయినా బతుకుతారనడానికి ఉదాహరణ తులసీదాస్ గారు. ఆ బాలుడికి యోగం ఉంది, పెంట మీద పారేస్తే 3 రోజులు తల్లిదండ్రులు లేరు, తిండి లేదు, పెంట కుప్ప మీద బతికట్ట 3 రోజులు ఎలాగో మరి ఆహారం లేకుండా. అదే భగవద్ అనుగ్రహం అంటారు. ఆయు ఉంటే ఎంత ప్రయత్నం చేసినా చావు, ఆయువు లేకపోతే దాక్కున్న ఇంట్లో చచ్చిపోతాం. ఒక ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, కొండెక్కి కిందకి దూకేట, నేను చచ్చిపోదాం, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను అని ఒక ఆయన, మా ఆయన తిట్టాడు కదా ఇంకెందుకు బతకడం, ఒక ఆవిడ ఇద్దరు కలిసి నిర్ణయించుకొని ఒక ఎత్తైన కొండ మీదకెక్కి కిందకి దూకారు. ఆ సమయంలో ఒక రైతు అప్పుడే పంట కోసి గడ్డి పట్టుకొచ్చి అక్కడ మేటు వేశాడు, పెద్ద గడ్డి మేటు. వీళ్ళిద్దరూ గడ్డి మేటు మీద పడ్డారు, కాలు పెడికింది కానీ చచ్చిపోలేదు ఇద్దరు. వాళ్ళు తెల్లబోయి కొండెక్కి కిందకి దూకి చచ్చిపోదామంటే ఈ టైంలో ఈ దరిద్రుడు వీడెవడో ఇక్కడ గడ్డి మేటు వేశాడు అని తిట్టుకుని, ఛీ ఇలా కాదనుకుని వెంటనే ఏం చేశారట, సముద్రంలో దూకారు. పెద్ద సముద్రం, పేరుపాలెం బీచ్ అని ఉందిలేండి, అక్కడికి వెళ్ళి పిక్నిక్ పార్టీలు చేసుకున్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఆ బీచ్లోకి వెళ్ళి సముద్రంలో దూకారట. సముద్రం పెద్ద కెరటం వేసి ఇద్దరిని బయటికి గిట్టింది, ఇద్దరూ చావలేదు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోదాం అనుకున్నవాడు, మొగుడు తిట్టాడని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నవాడు, ఇద్దరు కూడా సముద్రంలోంచి బయటకు వచ్చారట. చిచ్చి ఇలా కాదనుకుని ఒక పెద్ద నిప్పుల గుండం, యజ్ఞగుండం చేసుకుని ఆ యజ్ఞగుండంలో కట్టెలు వేసి నిప్పు పెట్టి అందులో దూకపోయారు. అది పైగా అనంతపురం దగ్గర కదిరి, అక్కడ యజ్ఞగుండం వేసుకుని దూకపోయారట. 3 ఏళ్ళుగా అక్కడ వర్షాలు లేక గజగజలు ఆడిపోతున్నారు పాపం. ఈ ఇద్దరు నిప్పుల గుండంలో దూకాలనుకోగానే కుంభవృష్టి కురిసిందట 7 రోజులు వర్షం, మొత్తం నిప్పుకొండ మొత్తం తల్లారిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకుంటే పాపం కరువు ఉన్న చోట వర్షాలన్నా కురుస్తాయేమో, ఏనాడు లేని వర్షం అప్పుడే కురిసింది మరి కావాలని. దాంతో ఏమైపోయింది, యజ్ఞకొండం తల్లారిపోయింది, వాళ్ళిద్దరూ బతికారు. ఇది ఎక్కడ గొడవరా, కొండ మీద నుంచి దూకినా చావడం లేదు, సముద్రంలో దూకినా చావటం లేదు, నిప్పుల్లో దూకుదామంటే అప్పుడే వర్షం వచ్చింది అనుకుని. ఆ ఊళ్ళో ఒక పుట్ట ఉందట, ఆ పుట్టలో పాము ఎంతోమందిని కాటేసి చంపింది, అందుకని ఆ పుట్టలో చేయట్టారట. ఆ పాము వీళ్ళని చూసి తోక ముడుచుకుని పారిపోయింది, పుట్టలోంచి శాశ్వతంగా బయటికి పారిపోయింది, మళ్ళీ పుట్టలో పాలు పోయవలసిన అవసరం లేకుండా పారిపోయింది. ఏమన్నారు, గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను పావకము చొచ్చిన భేకర పణులతో ఓడ ఆడిన మరణమ కాలమున రాదు మహినెవ్వరికి. ఎంత మంచి పద్యం చూసారా, కొండ మీద ఎక్కి కిందకి దూకిన సాగరమున మునిగినను సముద్రంలో మునిగిన పావకము చొచ్చిన అగ్నిలో దూకిన భీకర పణులతో ఆడిన భయంకర సర్పాలతో ఆడిన మరణమ కాలమున రాదు మహినెవ్వరికి. అకాలంలో మరణం రాదు, నీకు ఆయు ఉంటే చావాలన్నా చావు. నిన్న ఒక ఆవిడ ఏట్లో కొట్టుకుపోయింది, తొందరపడిపోయి దిగింది అయోధ్యలో, ఎందులోకి సరయులోకి. ఈ పక్క వాడు ఉన్నవాడు ఎవడో లాగి బయటికి లాగాడు, అంటే ఆవిడ 100 ఏళ్ళు ఆయుద్దాయం ఉంది, ఆయు ఉన్నప్పుడు సరయులోకి దూకినా చావరు. అదే ఆయువు లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారన్నాడు, భయపడిపోయి బాబాయ్ మేము మర సముద్ర స్నానం చేయమండి, మాకు ఒంటికి మంచిది కాదండి, చర్మం చిటపట్లాడుతుందండి, లేకపోతే మాకు రోగం అండి, మాకు ఒంట్లో బాగులేదండి అని ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ నెత్తి మీద పడింది మొన్న ఎవడకో. నీళ్ళంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం, బయటికి వెడితే రైలు గుద్దేస్తుందేమో అని భయం, అందుకని ఎప్పుడు ఇంట్లోనే ఇలా ముడుచు కూర్చుంటే బతుకుతామా, ఆయువు తీరిందంటే ఫ్యాన్ టక్క నెత్తి మీద పడింది డామ్ అన్నాడు. అందువల్ల నిశ్చింతగా తిరగండి అయ్యా హాయిగా, అలాగనే అజ్ఞానంతో నీళ్ళలో దూకమని కాదు, మన జాగ్రత్త మనం తీసుకుంటూ నిర్భయంగా ఉండాలి. ఎందుకు భయపడటం, వాడికి ఆయువు ఉన్నది, వాడి జాతకం గొప్పది, వాడు మనకు ఉపయోగపడాలి, అందుకే ఆ పిల్లవాడు బతికాడు. 3 రోజుల తర్వాత అక్కడికి ఒక మహాత్ముడు వచ్చాడు. ఆ రాజాపురంలో ఒక రామాలయం ఉంది, ఆ రామాలయానికి ఒక అర్చకుడు ఉన్నాడు. ఆ అర్చకుడు చాలా ఉత్తముడు, బ్రహ్మచారి. ఆయన ఏదో పని మీద పెంట దగ్గరకు వస్తే పెంట మీద ఒక శిశువు కదులుతున్నట్టు కనపడ్డట. చచ్చిపోయాడు అనుకుని ఎవరో పెంట మీద పారేసినట్టున్నారు ఈ పిల్లాడిని, కానీ ఈ శిశువులో ఇంకా ప్రాణం ఉంది అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పిల్లాడు బతుకున్నట్ట. వెంటనే ఆయన తీసుకొచ్చి యమునా నది, అదంతా ఆ రామాలయం యమునా నది యొక్క తీరంలో ఉంది, యమునలో శుభ్రం చేసి వాడిని తన గుళ్ళోకి తీసుకొచ్చి రాముడికి నైవేద్యం పెట్టిన ఆవు పాలు చుక్క రొట్టెలో పోస్తే ఆ చుక్క టక్కుని తాగి క్యారమన్నాడు వాడు. వీడు కారణజన్ముడని గ్రహించాడు ఆయన. ఈ స్వామీజీ ఈ పిల్లవాడికి రోజు ఆవు పాలు పోసి పెంచాడు. మంచి అందంగా ఎర్రగా ఉండేవట్ట కుర్రాడు, స్ఫురద్రూపి, పరమసుందరుడు. అసలు పండితుల్లో కొంతమందికి అలా అందం ఇస్తాడు దేవుడు, ఏం చేస్తాం, ఎవడ దృష్టి వాడిది. అలా ఈ కుర్రవాడు అందంగా తయారయ్యాడు. తులసీదళముతో కూడినటువంటి ఆవు పాలు నోట్లో పోయడంతో వీడు బతికాడు కనుక వీడికి తులసీదాసు అని పేరు పెట్టారు గురువుగారు. ఈ కుర్రవాడి చేత సమస్త శాస్త్రాలు అభ్యసనం చేయించాడు. కుర్రవాడి చరిత్ర తెలిసింది ఆయనకి, బంధువులు పారేశారని తెలిసింది. అందుకే ఈ కుర్రాడికి తులసీదాస్ అని పేరు పెట్టి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వ్యాకరణాలు అన్నీ నేర్పాడు. ఈ కుర్రాడికి 18 ఏళ్ళు వచ్చే నాటికి ఓ పక్కన శరీర సౌందర్యంతో పాటు విద్యా సౌందర్యం కూడా వచ్చింది. మంచి పండితుడైపోయాడు ఆయన, తిరుగులేని పండితుడైపోయాడు. ఈ స్వామీజీ రోజు ఏం చేసేవట్ట, తన రామాలయంలో నచ్చిన విధానం అంతా నేర్పి, ఒరే ఈ రోజు నుంచి ఈ రామాలయానికి నువ్వే అర్చకుడివిరా, జాగ్రత్తగా పూజించాలన్నట్ట. ఈ కుర్రాడు కూడా పూజ చేసేవాడు. పెద్ద గురువు గారు లేనప్పుడు ఈ చిన్న గురువు గారు, చిన్న గురువు గారితో పాటు పెద్ద గురువు గారు, ఇద్దరు వీళ్ళు బట్టి అర్చన చేసేవారు. ఆ గుడికి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేవారు. ఈ యమునా నదికి ఒకవైపు ఆలయం ఉన్నది, సరిగ్గా ఒడ్డు మీదే ఉంటుంది ఆ గుడి. ఈ యమున దాటి అవతల కడితే అవతల ఒక పెద్ద కోట ఉన్నది. ఆ కోటే అసలు రాజాపూర్, పాతకాలపు రాజాపూర్ అదే. ఆ రాజాపురాన్ని రాజుగారు ఒక ఆయన పరిపాలించేవాడు. ఆ రాజాపురం మహారాజా వారికి ఒక్కే కూతురు, మిగతా వాళ్ళంతా కొడుకులు. ఆ కూతురు చాలా అందగత్తె, రత్నావళి అని ఆవిడ పేరు. రత్నావళి ఇంట్లో ఉందంటే ఇంక వేరే దీపం పెట్టుకోక్కర్లేదట, ఆవిడ శరీరమే రత్నాల కాంతితో వెలిగిపోయేది. కరెంటు పోతే బెంగలేదు ఆవిడ ఉంటే, కాబట్టి ఆవిడ శరీరం నిజంగా రత్నాల కాంతితో ఉండేదిట. ఈ రత్నావళికి 16 ఏళ్ళు, ఆనాటికి 18 ఏళ్ళు తులసీదాసు గారికి. ఆవిడ పరమ సౌందర్యవతి, అప్పుడప్పుడు తల్లిదండ్రులతో గుడికి వచ్చేది. ఆవిడ గుడికి ఎప్పుడు వచ్చినా పెద్ద గురువు గారే స్వామీజీ ఉండేవారు, కానీ చిన్న గురువు గారు అక్కడ లేరు అప్పటికి. ఒకరోజున ఎందుకో పెద్ద గురువు గారు పక్కకి వెళ్ళారు, ఈ చిన్న గురువు గారు తులసీదాస్ గారు తీర్థం ఇస్తున్నాడు. ఆ సమయంలో పడవలెక్కి ఇవతల ఒడ్డుకు వచ్చి దర్శనం చేసుకున్నారు ఈ రాజుగారు, రాజుగారి కుటుంబం. అప్పుడు తులసీదాస్ గారు అందరికీ శఠకోపం నెత్తి మీద పెట్టి తీర్థం ఇచ్చాడు. ఈ అమ్మాయి తీర్థమిస్తున్న తులసీదాసు చూసి మతి పోగొట్టుకుంది. ఈయనే వచ్చకుడు అండి, ఏమందం ఏమందం బాబోయ్ అనుకుంది. ఇక ఆవిడకు మూర్చి వచ్చినంత పని అయిందిట. ఈ దిక్కుమాలిన ప్రేమ ఎవడు కనిపెట్టాడు, కానీ ఒక్కసారి చూస్తే ఇంక బొట్లో పడిపోతారు. కటిక బ్రహ్మచారి అయిన ఆయన ఆ సౌందర్యానికి వ్యామోహితుడయ్యాడు, ఆవిడ బొట్లో పడిపోయింది. అందుకనే ప్రేమ ఒక విచిత్రమైన వస్తువు అన్నారు. ఈ ప్రేమ కొద్దిమంది దంపతుల మధ్యలో ఉంటుంది, ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటారు ఏదో పెద్దవాడు బలవంతం వల్ల. భార్యాభర్తలుగా బతుకుతారు, ప్రేయసీ ప్రేమికులుగా బతకలేరట. మనం ఎంతమంది చూడంలా, నీ మొహం కూర్చో అని భార్య అంటూ ఉండడం నేను వింటూనే ఉంటాను ఇక్కడి నుంచి. అలాగే ఈ భర్తగారు ఆవిడ తిడుతూనే ఉంటాడు, నీ మొహం తగలయ్యా నీ మొహం తగలయ్యా అని తిట్టుకుంటూనే ఉంటారు. మధ్య మధ్యలో గురువుగారు చూస్తే ఈ మైకులో చెప్పేస్తారేమో, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్త అని సైగ చేస్తుంది ఒక ఆవిడ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కువ మందికి ప్రేమ కంటే ఏదో దాంపత్య జీవితం ఉంటుంది. వీళ్ళిద్దరూ అలా కాదు, నిజంగా ప్రేయసి ప్రేమికులు ఇద్దరూ బొట్లో పడ్డారట, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ దర్శనాలన్నీ పూర్తయి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు ఈ మిగతా వాళ్ళు, ఈ అమ్మాయి పరుగు పరుగున తల్లిదండ్రుల దగ్గరలోకి వచ్చింది. అమ్మ పక్కకి రాని అమ్మని పిలిచింది. ఏమిటి తల్లి అంటే, అమ్మ నేను ఆ పూజారి గారిని, అర్చక స్వామి వారిని ప్రేమించాను, తులసీదాస్ గారే నా భర్త, నేను పెళ్ళి అంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను, ఆయనతో నాకు పెళ్లి జరిపించకపోతే యమునులో దూకేస్తాను అందుట. అదేమిటమ్మా, మనం క్షత్రియులం, వాడు చూస్తే విప్రులు. ఈ క్షత్రియులకి విప్రులకి పెళ్ళి ఏమిటంటే, పూర్వకాలంలో అగస్త్య మహర్షి రాజుగారి కూతురు లోపావద్దన పెళ్లి చేసుకోలేదా అంది పైగా. ఓహో, నీకు పురాణాలు కూడా చెప్పించాం కదా అనుకుని, సరే మీ నాన్నగారు ఒప్పుకుంటారో లేదో, మరి తల్లిని కాబట్టి నేను నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటా ఒప్పుకుంటాను, మీ నాన్న సంగతి కనుక్కుందాం అని రాజుగారి దగ్గరకు వచ్చి, ఏమండి ఏమండి, అమ్మాయి ఏమో తులసీదాసుని పెళ్లి చేసుకుంటానంటున్నారు. కానీ రాజుగారు, తులసీదాస్ గారు అందంగా ఉన్నాడు, చదువుకున్నాడు, కానీ నిన్నేం పెట్టి పోషిస్తాడు, ఆయనకున్నది ఆశ్రమం, గురువుగారు స్వామీజీ, ఉన్నది గుడి, ఆ గుడిలో మడి కట్టుకుంటాడు తప్ప ఆయన నీకేం ఆనందం ఇస్తాడు అంటే, ఏమో నాకు అనవసరం, ఆయనే నా భర్త అంది. సర్లే ఆయనకి ఇష్టమైతే అప్పుడు చూద్దాం అని తండ్రి కూడా నెత్తబడి పెద్ద స్వామీజీ దగ్గరికి వచ్చి, ఏమండి మీ శిష్యుడిని మా అమ్మాయి ప్రేమించింది, మీరేమంటారు అడగని, ఆయన చాలా తెలివిగా, మా శిష్యుడిని అడగండి అన్నట్ట. వీళ్ళు తులసీదాస్ దగ్గరికి వచ్చారు. బాబు బాబు తులసీదాస్ గారండి, చిన్న బ్రహ్మ గారండి, మా అమ్మాయి మరి మీ వెంట పడుతోంది, ప్రేమించానట్టుంది, మీ సంగతి ఏమిటంటే మీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనండి, మీరు పెద్దలు ఎలా చెబితే అలాగేనండి అన్నట్టు. ఈయన కొన్ని కథలు ఇలా సుఖంగా ఉంటాయిలేండి. ఇంకేముంది, శుభముహూర్తం చూశారు, పెళ్లి చేశారు, ఇక్కడి నుంచి మొదలైంది గొడవ.